ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి, ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎం ప్రణామ్ పథకం గురించి తెలుసుకుందాం.
అందరికీ నమస్కారం. మేము ఈరోజు సీతాఫలం యొక్క పంట సాగు గురించి వివరంగా చెప్పబోతున్నాం. రామాపురం అనే గ్రామంలో రాము అనే వ్యక్తి ఉన్నాడు. అతను మెట్టభూముల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తన పొలాన్ని అమ్మేద్దామన్న నిర్ణయానికి వచ్చాడు. దానిని తన మావయ్యకు చెప్పడానికి వాళ్ళ ఊరికి వెళ్తాడు. రాత్రి భోజనం చేసిన తరువాత మామ అల్లుళ్ళు ఆరు బయట ముచ్చట్లు పెట్టుకున్నారు. అంతలో అక్కడికి మావయ్య స్నేహితుడు వచ్చాడు. ఇక పాత్రలోకి వెళ్దాం. నా పేరు రాము, నేను అల్లుడు పాత్రలో చేస్తున్నాను.
నా పేరు మూర్తి, నేను స్నేహితుడు పాత్ర చేస్తున్నాను.
నా పేరు వెంకన్న, నేను పెద్ద మావయ్య పాత్ర చేస్తున్నాను.
నా పేరు వీరన్న, నేను చిన్న మావయ్య పాత్ర చేస్తున్నాను.
ఇక సన్నివేశంలోకి వెళ్దాం.
ఏంటి అల్లుడు విశేషాలు, అంతా కుశలమేనా?
అంతా కుశలమే మావయ్య. మీకు ఒక విషయం చెప్పాలి. ఇంతలో వెంకన్న స్నేహితుడు ఇంటికి వచ్చాడు.
రామూర్తి, ఎలా ఉన్నావు? భోజనం చేసావా?
హా, ఇప్పుడే తినవచ్చాను రా.
కూర్చో మూర్తి, ఏంటి విశేషాలు, ఎలా ఉంది నీ వ్యవసాయం?
ఏముంటుందిరా, మొన్ననే వేసిన పంట మొత్తం వర్షాలు పడక అంతా చేజారిపోయింది. ఏం చేయాలో అన్న సందిగ్ధంలో ఉన్నా. నీ సంగతి ఏంటి?
నేను ఈసారి సీతాఫలం వేశాను, దిగుబడి బాగానే ఉంది. ఇదిగో అల్లుణ్ణి కూడా ఇంటికి పిలిచాను. నేను నా తమ్ముడు సీతాఫలం సాగు గురించి తెలుసుకొని పంట వేశాము.
ఆ వివరాలు ఏంటో నాకు కూడా చెప్పరా. నేను చదువుకోకపోవడం వల్ల ఏ పద్ధతులు పాటించాలో తెలియక చక్కటి పంటను చేతులారా పోగొట్టుకున్నాను.
దాంట్లో ఏముందిరా, నా తమ్ముడు చదువుకున్నవాడు కావడం వలన అన్ని వివరాలు తెలుసుకున్నాడు. తప్పకుండా చెప్తాను. మన ఊరిలో ఉన్న నేలల ప్రకారం సీతాఫలం సాగు చేస్తే బాగుంటుంది. ఈ పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మట్టభూముల్లో కూడా సాగు చేయవచ్చు.
మరి సీతాఫలం సాగు చేయడం ఎలా?
సీతాఫలం ఉష్ణమండల పంట, ఎక్కువ చలి మంచుకు తట్టుకోలేదు. అధిక చలి ఉండే ప్రాంతాల్లో కాయలు పండుబారకుండా గట్టిగా నల్లగా మారిపోతాయి. అధిక వర్షపాతాన్ని, వర్షభావ పరిస్థితులను తట్టుకోగలదు. వేడి రాత్రులు, మామూలు ఎండలు, పుష్పించే దశలో పొడి వాతావరణం, కాయ దశలో అధిక తేమ, వర్షపాతం 50 నుంచి 75 సెంటీమీటర్లు పంటకు అనుకూలం. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువైతే పూత రాలిపోయి పిందెలు ఏర్పడవు.
సీతాఫలంలో ఏ రకాలు ఎంచుకుంటే అధిక దిగుబడి వస్తుంది?
సీతాఫలంలో బాలానగర్, అర్కా సహన్, అతిమోయా, ఐలాండిజం, పింక్ మహమ్మద్ రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో అతిమోయా ఎక్కువ దిగుబడినిస్తుంది.
నువ్వు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత నాకు సీతాఫలం మీద ఒక అవగాహన వచ్చింది. దీనిని విత్తనం ద్వారా పెంచితే మంచిదా, లేక ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
సీతాఫలం పంటను విత్తనం ద్వారా పెంచడం కన్నా వినీర్ అంటు పద్ధతి ద్వారా ప్రవర్తనం చేయవచ్చు. విత్తనాలు సేకరించిన వెంటనే నారు పోస్తే మొలకెత్తవు. కావున సేకరించిన 2.5 నెలల తర్వాత 25x15 సెంటీమీటర్ల సైజు పాలిథిన్ సంచికి 4 నుంచి 6 రంధ్రాలు చేసి 1.5 కేజీ పాటింగ్ మిక్స్చర్, 1:1:1 బాగా చివికిన పశువుల ఎరువు, ఇసుక, నేల పైమట్టి మరియు 5 నుంచి 8 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు 100 గ్రాముల వేపపిండితో పై అంచు వరకు సంచులు నింపి సీతాఫల విత్తనాన్ని 1.5 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో నాటాలి. 30 నుంచి 40 సెంటీమీటర్లు ఎత్తు పెరిగి పెన్సిల్ మందమున్నటువంటి మొక్కలను వేరు మూలంగా ఉపయోగించాలి. సీతాఫలాన్ని అంటుకట్టడానికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అనుకూల సమయం. వేరు మూలం మెత్తని భాగంలో 3 నుంచి 4 సెంటీమీటర్లు నిలువుగాటు చేసి లోనికి 3 నుంచి 4 సెంటీమీటర్లు ఒకవైపు చెక్కిన సయాన్ పుల్లను అమర్చి పాలిథిన్ రిబ్బన్తో నీరు గాలి లోనికి పోకుండా గట్టిగా చుట్టి ముడివేయాలి. 100 నుంచి 120 రోజుల్లో లేత కొమ్మంటూ పొలంలో నాటుకునేందుకు సిద్ధంగా ఉంటుంది.
మరి నర్సరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
నీరు పోసేటప్పుడు అంటు భాగంపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఋతువును బట్టి ప్రతిరోజు లేక రోజు తప్పించి రోజు నీరు పోయాలి. అంటు కట్టిన 50 నుంచి 60 రోజుల తర్వాత పాలిథిన్ రిబ్బన్ని తీసివేయాలి. నర్సరీలో రసాయన ఎరువులు వాడరాదు. వర్షాకాలంలో నర్సరీలో నీరు నిల్వకుండా చూడాలి.
ఇదంతా బాగానే ఉంది, కానీ నర్సరీలో పెంచిన మొక్కలను పొలంలో నాటడం ఎలా?
ఎన్నిక చేసిన పొలంలో 60 క్యూబిక్ సెంటీమీటర్ల గుంతను 5x5 లేదా 6x6 ఎడంలో తీసి నాటుకోవాలి. గుంతకు 20 కిలో పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల పాలిడాల్, 2% పొడి పైమట్టితో బాగా కలిపి గుంతలు నింపాలి. 3 నుంచి 4 రోజుల ముందు నీరు పారించాలి. వర్షాకాలం ప్రారంభం కాగానే అంటు నాటాలి. నాటేటప్పుడు అంటు భాగం భూమి నుంచి 10 నుంచి 20 సెంటీమీటర్లు పైకి ఉండేలా చూడాలి. గుంత మధ్యలో నాటి అవసరమైతే ఊతం ఏర్పాటు చేయాలి.
కత్తిరింపుల గురించి కూడా కాస్త చెప్పరా.
కత్తిరింపులు చేయవలసి ఉంటుంది. వేరు మూలంపై చిగుళ్లను కొమ్మలను వెంట వెంటనే తీసివేయాలి. ఆకృతి లేని తెగుళ్లు సోకిన కొమ్మలను కత్తిరించి చిగురించే పరిస్థితిని కల్పించాలి. 2 నుంచి 3 సంవత్సరాల్లో అనవసరపు కొమ్మలు కత్తిరించి చెట్టుకు నిర్దిష్టమైన ఆకారం కల్పించాలి.
పంటకు ముఖ్యమైనది నీటి సదుపాయం కదా, ఆ నీటి యాజమాన్యం గురించి కూడా కాస్త చెప్పవా.
వాతావరణ పరిస్థితులను బట్టి మొదట 2 నుంచి 3 రోజులకొకసారి, తర్వాత 4 నుంచి 7 రోజులకొకసారి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల అధికంగా ఉంటుంది. 20 లీటర్లు నీరు పట్టే కుండలను భూమిలో డ్రిప్ జోన్లో పాదుల్లో అమర్చి పిక్చర్ పద్ధతి ద్వారా కూడా నీటిని అందించవచ్చు. కుండలోని చిన్న రంధ్రం ద్వారా భూమిలోనికి నీరు కారి వేళ్లకు నీరు అందుతుంది. నీటి వసతి లేకపోతే చెట్లు బాగా పెరిగే వరకు 2 నుంచి 3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు పారించాలి. నీరు తక్కువ అయితే కాయలు గట్టిగా మారి పండుబారవు. చెట్ల పాదుల్లో 8 సెంటీమీటర్ల మందం వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టును వేసి తేమ ఎక్కువ కాలం ఉండేటట్లు చూడాలి. వరుసకు వరుసకు మధ్య 5% వాలు కల్పించి వర్షపు నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
మరి ఎరువుల సంగతి ఏంటి? ఎలాంటి ఎరువులు ఉపయోగించాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది?
సీతాఫలం చెట్టు ఎరువులకు బాగా ప్రతిస్పందించి మంచి దిగుబడులు ఇస్తుంది. 50 కిలోల పశువుల ఎరువు, 1 కిలో ఆముదపు పిండి, 1 కిలో ఎముకల పొడిని చెట్ల పాదుల్లో జూన్ జూలైలో వేసుకోవాలి. 500 గ్రాముల యూరియా, 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చెట్టు పాదుల్లో తేమ ఉన్నప్పుడు 2 దఫాలుగా, అనగా జూన్ జూలై మరియు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వేసుకోవాలి. జీవన ఎరువైన అజిటోబాక్టర్ను చెట్టుకి 250 గ్రాముల వరకు వేసుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది.
ధన్యవాదాలు ఇన్ని విషయాలు వివరంగా చెప్పినందుకు. నీ దగ్గరకు వచ్చి మంచి పని చేశానురా, లేకపోతే పొలాన్ని అమ్మేయవలసి వచ్చేది. నీకు రుణపడి ఉంటాను.
అంత పెద్ద మాటలు ఎందుకులే, తమ్ముడు చెప్పిన పద్ధతులన్నింటినీ తూచా తప్పకుండా పాటించు, దిగుబడి బాగా వస్తుంది.
అలాగే చేస్తానురా.
మావయ్య, నేను ఇక్కడికి రావడానికి కారణం వర్షాలు పడక నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాను. ఇక పొలాన్ని అమ్మడమే దిక్కని మీకు ఒక మాట చెప్దామని వచ్చా. కానీ ఇదంతా విన్న తరువాత నేను భూమిని అమ్మాలన్న ఉద్దేశాన్ని మార్చుకున్నాను. మెట్ట భూముల్లో ఏ పంటలు పండించినా ఉపయోగం లేదు అనుకుని బంగారం లాంటి భూమిని అమ్మేద్దాం అనుకున్నా. నేను కూడా సీతాఫలాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంతటితో మా సన్నివేశం ముగిసింది. ధన్యవాదాలు.
వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సపోటాను సుమారు 25,215 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. 1,31,464 టన్నుల ఉత్పత్తినిస్తుంది ఈ పంట. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు ఈ పంటను. సపోటా పండ్లు అధిక శక్తిని, కాల్షియంను, విటమిన్లను కలిగి ఉంటాయి. తాజా పండ్లతో ఒరుగులు, పండ్ల పొడితో మిల్క్ షేకులను తయారు చేసుకోవచ్చు. సపోటా పంట రకాల గురించి, సాగు విధానం గురించి, ఈ పంటను ఆశించే పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి మనకు తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధన స్థానం వెంకటరామన్నగూడెం పండ్ల విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ పి అశోక్ గారు.
నా పేరు డాక్టర్ పి అశోక్ అండి. నేను ఉద్యాన పరిశోధన స్థానం వెంకటరామన్నగూడెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు సపోటాలో మనం మేలైన యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటిస్తే మనం అధిక దిగుబడులు సంపాదించవచ్చు, దాని గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా సపోటా ఉష్ణమండలం పంట. సపోటాని మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 26 ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. మన ప్రకాశం, చిత్తూరు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో కూడా దీన్ని విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సపోటాను పండించుకోవడానికి ముఖ్యంగా ప్రధాన ప్రత్యేకతలు 3 ఉన్నాయి దీనికి. ముఖ్యంగా సపోటా నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తేలికపాటి నేల నుంచి అధిక చౌడున్న నేలల్లో కూడా దీన్ని పండించుకోవచ్చు. అంతేకాకుండా చీడపీడలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ 3 ముఖ్య కారణాల వలన రైతు సోదరులు దీన్ని పండించుకోవటం వల్ల ముఖ్యంగా మిగిలిన ప్రధాన పంటల్లో కాకుండా సపోటాను కూడా ఒక ప్రధాన పంట కింద పండించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే మన అంతర్జాతీయంగా కూడా చూసుకుంటే మన గౌటమాలా ప్రాంతంలో కానీ ఉత్తర మెక్సికో ప్రాంతంలో కానీ అలాగే కరేబియన్ దీవుల్లో కానీ దీన్ని తినటానికే కాకుండా అలాగే బబుల్ గమ్ తయారు చేసుకోవడానికి, దీన్ని పాల నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థాన్ని బబుల్ గమ్ అంటాము, అలాగే చీకు అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఎటువంటి నేలలు దీనికి అవసరం, ఎటువంటి వాతావరణం దీనికి అవసరం, అదేవిధంగా పోషక యాజమాన్యం, చీడపిడల యాజమాన్యం, అదే కోత, కోతనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా నేలల విషయానికి వస్తే, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అధిక తేలికపాటి నేల నుంచి అధిక చౌడున్న భూములు, అంటే మనం పిహెచ్ ఉదజన సూచిక తీసుకున్నప్పుడు 6 నుంచి 8 వరకు ఉన్న ప్రతి నేలలోనూ దీన్ని పండించుకోవచ్చు. అంతేకాకుండా అధిక పొడి వాతావరణం, అధిక తేమ వాతావరణం, అంతేకాకుండా నల్లరేగడి నేలలు, తేలికపాటి నేలలు, అధిక లోమీ సాయిల్స్ అంటాము, అటువంటి నేలలు కూడా దీన్ని పండించుకోవచ్చు. ముఖ్యంగా మురుగునీరు పోయే సామర్థ్యం అధికంగా ఉన్న నేలలు దీనికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే, వాతావరణం చూసుకుంటే ఉష్ణోగ్రత 11 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉన్న ప్రతి ప్రదేశంలో దీన్ని పండించుకోవచ్చు. అంతేకాకుండా వార్షిక వర్షపాతం మనం తీసుకున్నట్లయితే 110 మిల్లీమీటర్ల నుంచి 220 మిల్లీమీటర్ల వరకు ఉన్న వర్షపాతం ఉన్న ప్రతి నేలలోనూ దీన్ని పండించుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం ఎటువంటి నేలలు కావాలి, ఎటువంటి వాతావరణంలో దీన్ని పండించుకోవచ్చు ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పుడు మనం ఎటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి అనేది చూద్దాం. ముఖ్యంగా పాల సపోటా, అదేవిధంగా క్రికెట్ బాల్, అదేవిధంగా కాలిపత్తి, DHS2, ఇంకా PKM2 అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా PKM2 అనే రకాన్ని మన తమిళనాడులో ఎక్కువగా పండిస్తున్నారు. అంతేకాకుండా DHS2 అనే రకాన్ని కర్ణాటకలో ఈ హైబ్రిడ్ని ఎక్కువగా పండిస్తున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పాల, క్రికెట్ బాల్, అదేవిధంగా కాలిపత్తి రకాలను ముఖ్యంగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పాల విషయానికి వస్తే ఈ పండ్లు కోలగా ఉండి, చిన్నవిగా ఉండి, గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటుంది. ముఖ్యంగా తొక్క పలచగా ఉండి, కండ విషయానికి వస్తే అది మృదువుగా ఉంటుంది. ఇక చక్కెర రహితం విషయానికి వస్తే 26.5 బ్రిక్స్గా నమోదు చేయబడింది. ముఖ్యంగా ఇది మార్కెట్లో బాగా గిరాకీ ఉంది, కాకపోతే దీనికి ఎగుమతి సామర్థ్యం అంతగా లేదు, అదేవిధంగా రవాణాకి అంతగా అనువుగా ఉండదు. కాబట్టి మార్కెట్ గిరాకీని బట్టి రైతు సోదరులు దీన్ని పండించుకోవాలని చూస్తున్నారు. క్రికెట్ బాల్ అనేది రెండో రకం. ఈ క్రికెట్ బాల్ అనేది పాల కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, తొక్క పలచగా ఉండి, కండ మృదువుగా ఉండి, పసుపు వర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ కండ రవ్వరవ్వలుగా ఉంటుంది, కాబట్టి దీన్ని విరివిగా కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఇంకా మార్కెట్ యొక్క సదుపాయాన్ని బట్టి దీన్ని కూడా పండించుకోవచ్చు. ముఖ్యంగా ఇది కూడా రవాణాకి బాగా అనువుగా ఉంటుంది, ఇక తొక్క మందంగా ఉంటుంది కాబట్టి. ఇక కాలిపత్తి అనే రకం, ముఖ్యంగా ఇది ప్రాచుర్యంలో ఉంది. కాలిపత్తి రకం ముఖ్యంగా రవాణాకి కానీ, ఎగుమతికి కానీ, నిల్వకు కానీ అధికంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాల, క్రికెట్ బాల్ కన్నా కాలిపత్తి రకంలో తొక్క కొంచెం మందంగా ఉండటం వల్ల మనకి నిల్వకు ఎక్కువగా సదుపాయంగా ఉంటుంది. అంతేకాకుండా TSS మనం చూసుకుంటే 26.7 బ్రిక్స్ నుంచి 30 బ్రిక్స్ వరకు ఉంటుంది. కాబట్టి చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల దీన్ని కూడా ఎక్కువ మంది మార్కెట్లో గిరాకీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం రకాలని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చూసుకున్నాము. ముఖ్యంగా ఎటువంటి నర్సరీ నుంచి, మంచి నాణ్యత ప్రమాణాలు పాటించే మంచి నర్సరీ నుంచి ఈ మొక్కలను మనం సేకరించుకోవాలి. మొక్కలు సేకరించుకునేటప్పుడు ముఖ్యంగా మనం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న మొక్కల్ని, అదేవిధంగా అంటు కొమ్మంటు పద్ధతి ద్వారా తయారైన మొక్కలు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కొమ్మంటు పద్ధతి ద్వారా సెలెక్ట్ అయిన ఈ అంటుల్ని మనం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వయసు కలిగి మొక్క నాటుకునేటప్పుడు కూడా ఈ అంటు భాగం పైన ఉండే విధంగా, అంటే భూమి పైన పైన ఉండే విధంగా చూసుకునే విధంగా మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాన పొలం విషయానికి వస్తే, ప్రధాన పొలంలో ఈ మొక్కలు నాటుకునే ముందు కొన్ని జాగ్రత్తలు మనం తప్పనిసరిగా పాటించాలి. మొక్క నాటుకునేటప్పుడు మొక్కకి మొక్కకి మధ్య, అదేవిధంగా వరుసకి వరుసకి మధ్య 10 మీటర్ల డిస్టెన్స్ ఉండే విధంగా, 10 మీటర్ల దూరం ఉండే విధంగా మనం మొక్కలు నాటుకోవాలి. ఈ మధ్య కాలంలో అత్యధిక సాంద్రత పద్ధతిలో కూడా మొక్కలు నాటుకుంటున్నారు. అంటే 6x6, అంటే 6 మీటర్లు వరుసకి వరుసకి మధ్య 6 మీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 6 మీటర్లు ఉంచుకుంటున్నారు. అదేవిధంగా 5x5 పద్ధతిలో కూడా మొక్కలు నాటుకునే పద్ధతి ఉంది. అంటే మొక్కకి మొక్కకి మధ్య 5 మీటర్లు, వరుసకి వరుసకి మొక్క 5 మీటర్ల పద్ధతిలో కూడా మనం నాటుకోవచ్చు. ముఖ్యంగా మొక్క నాటుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మొక్క నాటుకునేటప్పుడు మనం 2x2, అంటే 2 అడుగులు వెడల్పు, 2 అడుగులు పొడవు, 2 అడుగులు లోతు ఉన్న గుంతలు తీసుకుని ఆ గుంతల్లో ఉన్న మట్టిని పక్కకు తీసి అందులో ఆ మట్టిలో మనం 30 కేజీలు బాగా చీకని పశువుల ఎరువుని, అదేవిధంగా 3 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కలిపి ఆ మట్టిని మనం ఈ గుంతల్లో నింపుకొని అందులో మనం మొక్క నాటుకోవాలి. అంతేకాకుండా ఈ మట్టిని ఈ గుంతల్లో నింపుకునే ముందు 300 గ్రాముల మెథాల్ పారాథయాన్ ముందుని, ముఖ్యంగా ఆ గోడల మీద, గుంట తీసుకునే ఆ గోడల మీద అడుగును కూడా బాగా జల్లుకోవటం ద్వారా చెదపొరుగుల నుంచి కూడా ఇతర మిగిలిన శిలీంధ్రాల నుంచి కూడా ఈ మొక్కకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు ముందు మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి గొంతుని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 30 కేజీలు బాగా చిక్కిన పసుపుల ఎరువు, అదేవిధంగా 3 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి నింపుకొని ఆ మట్టిని మనం ఈ గొంతుల్లో నింపుకొని అప్పుడు మనం మొక్కను పెట్టుకొని వాటర్ ఇచ్చుకోవడం ద్వారా మంచి ఎస్టాబ్లిష్మెంట్ బాగా ఉంటుంది. ఇక 10x10 విస్తీర్ణంలో కానీ, 6x6 విస్తీర్ణంలో కానీ, 5x5 విస్తీర్ణంలో కానీ మొక్కలు నాటుకున్నప్పుడు ముఖ్యంగా అధిక సాంద్రత పద్ధతి అంటే 6x6 కానీ 5x5 అంటే 5 మీటర్లు మధ్యలో కానీ మొక్క మధ్య, అదేవిధంగా వరుసకి మధ్య 5 మీటర్లు ఉంచుకున్నప్పుడు మనం కొమ్మ కత్తిరింపులు అనేది విధిగా చేపట్టాలి. ముఖ్యంగా గుబురుగా ఉండే కొమ్మలు కానీ, ఎండిపోయిన కొమ్మలు కానీ, అదేవిధంగా నేలకు తాకే కొమ్మలు కానీ ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా భూమి పైనుంచి 3 అడుగులు ఎత్తు వరకు ఎటువంటి పక్క కొమ్మలు రాకుండా ప్రతి పక్క కొమ్మలు తీసుకుంటూ ఉండాలి. 3 అడుగులు ఎత్తిన తర్వాత 4 కొమ్మల్ని నలుదిక్కులా ప్రసరించే విధంగా 4 కొమ్మల్ని అలవ్ చేస్తూ మిగిలిన కొమ్మల్ని తప్పనిసరిగా తీసివేస్తూ ఉండాలి. ఈ విధంగా మొక్కకి ఒక ఆకృతిని కలిగించి ఆ విధంగా బ్రాంచెస్ను అన్ని ప్రదేశాల్లో రావటం ద్వారా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈదురుగారుల వలన ఈ పళ్ళు రాలిపోకుండా, కొమ్మలు విరిగిపోకుండా కూడా మనం సదుపాయం చేసుకునే అవకాశం ఉంది. పోషక యాజమాన్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు మనం చూద్దాం. పోషక యాజమాన్య విషయంలో 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉన్న లేత తోటలకి ఎటువంటి పోషక యాజమాన్యం మనం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉన్న మొక్కలున్న ప్రతి తోటలో విధిగా ప్రతి మొక్కకి 110 గ్రాముల యూరియా, అదేవిధంగా 120 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఇంకొక 120 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మనం విధిగా అందించాల్సిన అవసరం ఉంటుంది. దీనితోపాటు 25 కేజీల బాగా చివికిన పశువుల ఎరువును కూడా మనం చెట్టుకి పాదులు చేసుకుని దాని చుట్టూ రింగ్ లాంటిది వేసుకొని అందులో మనం ఈ ఎరువులను వేసుకుని నీరు పెట్టడం ద్వారా ఈ పోషకాలు చెట్టుకు బాగా అందే అవకాశం ఉంది. అంతేకాకుండా 4 సంవత్సరాలు పైబడిన తోటలకి పోషక యాజమాన్యం ఏ విధంగా అందించాలంటే 220 గ్రాముల మనం యూరియా తీసుకుంటాము, అదేవిధంగా 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 250 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తీసుకుని వీటిని సంపాడల్లో 25 కేజీలు మనం బాగా చివికల పశువుల ఎరువులో బాగా కలుపుకొని ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చెట్టుకు పాదులు చేసుకుని ఒక రింగులాగా ఏర్పాటు చేసుకుని అందులో ఈ పోషకాలు అన్నీ వేసుకుని దానికి నీటి సదుపాయం ఏర్పాటు చేసుకోవటం ద్వారా మనం చెట్టును బాగా ఎదిగే అవకాశం ఉంది. అంతేకాకుండా బాగా పెరిగిన తోటలు అంటే 8 సంవత్సరాలు పైబడిన తోటలో దాదాపు 880 గ్రాముల యూరియా, అదేవిధంగా 1000 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 750 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం విధిగా 50 కేజీలు బాగా చిక్కిన పశువుల ఎరువులో కలుపుకొని వీటికి అందించాల్సి ఉంటుంది. ఈ పైన చెప్పిన పద్ధతిలో ఎప్పుడు మనం ఫెర్టిలైజర్, ఎప్పుడు మనం పోషకాలు అందించాల్సి ఉంటుందా, బాగా పాదులు చేసుకుని చుట్టూ ఒక రింగు లాంటిది వేసుకొని ఆ రింగులో మనం ఈ పోషకాలన్నీ సమపాళ్ళు అందించుకోవడం ద్వారా ఈ పోషకాలు బాగా అందేటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కలుపు అంతరకృషి ఏ విధంగా చేపట్టాలి ఈ బాగా పెరిగిన తోటలు అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ కలుపును నివారించుకోవడానికి తొలకర వర్షాలు పడగానే మన రైతు సోదరులు ట్రాక్టర్తో కానీ నాగలతో కానీ ముఖ్యంగా దీన్ని ప్రధానంగా ఈ వరుసల మధ్యలో బాగా దున్నుకోవటం ద్వారా, అదేవిధంగా వర్షాలు పడిన వెంటనే పచ్చిరొట్ట ఎరువుల్ని ముఖ్యంగా జనుము, జీలుగ, పిల్లి పెసర అటువంటి ఈ పచ్చిరొట్ట విత్తనాలను మనం జల్లుకోవటం ద్వారా ఇవి ఈ తొలకర వర్షాలకి బాగా ఎదిగి దాదాపు 40 రోజులు రాగానే అంటే కోత ముందు దశగానే బాగా రొట్ట వచ్చినప్పుడు వీటిని భూమిలో కలిగి దున్నుకోవటం ద్వారా కలుపు నివారణ మాత్రమే కాకుండా భూమి కూడా బాగా సారవంతమయ్యే అవకాశం ఉంది. ఇదిగా రైతు సోదరులు ఈ నెగ్లెక్ట్ చేయకుండా ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులను పెంపొందించుకోవడం ద్వారా ముఖ్యంగా నేలను సారవంతం చేయడమే కాకుండా నేలలో వర్షాలు పడినప్పుడు నీరు ఇంకే స్వభావం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సపోటాలో ముఖ్యంగా చీడపీడలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా 3 ప్రధానమైన అంటే ముఖ్యంగా పిండినెల్లి, అంతేకాకుండా ఆకుగూడు పురుగు, అంతేకాకుండా మొగ్గ మరియు కాయ తెలిచే పురుగులు అధికంగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా పిండినెల్లిని ఏ విధంగా నివారించుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. పిండినెల్లి ముఖ్యంగా పూ మొగ్గల మీద, అదేవిధంగా కాయ తొడుముల దగ్గర, రెమ్మల మీద ఇది అధికంగా ఆశించి రసాన్ని పీలుస్తూ ఉంటుంది. దీన్ని నిరోధించుకోవడానికి అంటే ఇవి ఇలాగ ఆశించడం వల్ల మనకు పువ్వులు రాలిపోవటమే కాకుండా పండ్లు కూడా రాలిపోతూ ఉంటాయి. వీటిని మనం కంట్రోల్ చేయడానికి మనం ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లో 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా, అంతేగాని ఒకసారి కాకుండా 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పిండి నెల్లని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆకు గూడు పురుగు ఏ విధంగా నిరోధించుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఆకు గూడు పురుగులు ముఖ్యంగా లేత ఆకుల్ని ఒక కలివిడిగా చేసుకుని అందులో గూజు పెడుతూ పురుగు అందులో కోసస ధరకు మారుతూ అందులో ఉన్న పత్రహారతని గోకు తింటూ ఉంటుంది. ఇటువంటి ఎక్కడైతే మనం గమనించిన వెంటనే మనకి చేతికి అందివచ్చిన ఇటువంటి ఆకుగూడు పురుగుల్ని మనం ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. ఇవి తొలగించలేని పక్షంలో మనకి క్లోరోఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్ మందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఆకుగూడు పురుగును కూడా మనం సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా నష్టాన్ని కలుగు చేసే ఈ మొగ్గతొలుచు పురుగు, అదేవిధంగా కాయతొలుచు పురుగు నిరోధించుకోవడానికి ముఖ్యంగా ఇవి ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. వీటిని నిరోధించుకోవడానికి మనం వేప నూనె మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా చాలా మటుకు నిరోధింపబడుతుంది. ఇంకా ఉధృతి అధికంగా ఉన్నట్లయితే మనం క్లోరోఫైర్ఫాస్ మందును 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మొగ్గదొలుచు పురుగు, అదేవిధంగా ఈ కాయతొలుచు పురుగును సమర్థవంతంగా మనం నిరోధించుకోవచ్చు. ఇక కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా కోత విషయానికి వస్తే ఎప్పుడైతే పండ్లు పక్వానికి వచ్చాయనేది ఏ విధంగా మనం గుర్తించాలనుకుంటే, ముఖ్యంగా పండ్లు పక్వానికి వచ్చినప్పుడు పైనన్న పొట్టు, ఆ పండు పైన ఉన్న పొట్టు రాలిపోయి బంగాళాదుంపల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం పండు పక్వానికి వచ్చిందని మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా పండు పైన చివర సన్నని ఒక ముళ్ళు లాంటి ఉంటుంది. ఎప్పుడైతే మనం వేలుతో తాకినట్లయితే ఆ ముళ్ళు జారిపోతూ ఉంటుంది. ఇటువంటి తేలికగా ఊడిపోయే ముళ్ళు ఉన్నప్పుడు మనం పండు కూడా పక్వానికి వచ్చిందని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ గోటుతో మనం ఆ పైన చర్మాన్ని, పండు పైన ఉన్న చర్మాన్ని గోకినప్పుడు లోపల పసుపు వర్ణంగా కండ ఉన్నట్లయితే అది కూడా పండు పక్వానికి వచ్చిందని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ పక్వానికి వచ్చిన పళ్ళు మనం కోసిన తర్వాత తక్కువగా పాలు కారటం కూడా మనం గమనించవచ్చు. ఈ పైన చెప్పిన ఈ పద్ధతుల ద్వారా పండ్లు పక్వానికి వచ్చిందని మనం గమనించి ఒకే దఫాగా కాకుండా 3 దఫాలుగా మనం ఈ పళ్ళని కోసుకుంటూ ఉండాలి. మన మార్కెట్ గిరాకీని బట్టి ఆ పళ్ళు కోసుకున్న తర్వాత మనం నీడలో వీటిని ఆరబెట్టుకోవాలి. పండ్లు పక్వానికి రావడానికి నీడలో ఆరబెట్టుకున్న ఈ పండ్లని మనం 1000 ppm అంటే 1000 ppm ఎథిల్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా పండ్లను మాగబెట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే 1 మిల్లీలీటరు ఎథిల్ ద్రావణాన్ని 1 లీటర్ నీళ్ళలో కలిపి ఈ పళ్ళ మీద పిచికారీ చేసుకోవడం, అదేవిధంగా ఈ పళ్ళని అటువంటి ద్రావణంలో ముంచుకోవడం ద్వారా ఈ పళ్ళన్నీ 4 రోజుల్లో అన్నీ మగ్గి పండిపోయే అవకాశం ఉంది. రైతు సోదరులు ఇటువంటి యాజమాన్య పద్ధతులన్నీ గమనించి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. దాదాపు 10 సంవత్సరాలు ఉన్న ప్రతి సపోటా చెట్టు దాదాపు 1000 నుంచి 2000 కాయలు వస్తూ ఉంటుంది. అదేవిధంగా 25 సంవత్సరాలు ఉన్న చెట్టు 2500 నుంచి 3000 కాయల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు ఇటువంటి మేరైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
మెంతులు లామ్మేతి LFC 84 అధిక దిగుబడినిచ్చే 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి ఒత్తైన కొమ్ములు కలిగి 80 to 90 రోజుల కాల పరిమితి గల మధ్య కాలిక రకం. సరాసరి దిగుబడి 7 to 9 క్వింటాల్ పర్ హెక్టర్ వర్షాధారంగా మరియు 12 to 15 క్వింటాల్ పర్ హెక్టర్ నీటి వసతితో ఇవ్వగలిగే రకం. అధిక డయోస్జెనిన్ కలిగిన రకం 0.45% to 0.83%. గింజలు పలకగా దీర్ఘ చతురస్రాకారంగా ఆకర్షణీయమైన కాఫీ రంగు మరియు మంచి మార్కెట్ గిరాకీ కలిగి ఉంటుంది. ఈ రకం చివరి రోజులలో బెట్టను తట్టుకుంటుంది. స్థానికంగా ప్రాచుర్యంలో గల లామ్ సెలక్షన్ 1 రకం కంటే 30 to 35% అధిక దిగుబడిని నమోదు చేసింది. మెంతులు లామ్ మేతి 3 LFC 103 అధిక దిగుబడినిచ్చే రకం 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 90 to 95 రోజుల కాల వ్యవధి గల మధ్యస్థ రకం. జాతీయ స్థాయిలో విడుదలకు ప్రతిపాదించబడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలకు అనువైన రకం. సరాసరి దిగుబడి 7 to 9 క్వింటాల్ పర్ హెక్టర్ వర్షధార పరిస్థితులలో మరియు 12 to 19 క్వింటాల్ పర్ హెక్టర్ నీటి పారుదల క్రింద. అధిక డయోస్జెనిన్ పరిమాణం 0.72% కలిగి ఉంది. గింజలు ఆకర్షణీయమైన గోధుమ రంగు కలిగి మార్కెట్కు అనుకూలంగా ఉంటాయి. ఈ రకం నీటి పారుదల మరియు వర్షధారానికి అనుకూలం. ఇది వేరు కుళ్ళు తెగలను తట్టుకుంటుంది. లామ్ సెలక్షన్ 1 కన్నా 30-35% అధిక దిగుబడినిచ్చే రకం.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.